ప్రియమైన ఆత్మబంధువులారు, మనం ఈ రోజున పరిగెట్టవచ్చు. ఇక్కడ ముఖ్యంగా విశేషం ఏంటంటే, ఈ ప్రాంతం గురించి ఇక్కడ బలిచక్రవర్తి తపస్సు చేశాడని, యజ్ఞయాగాలు ఆచరించాడని, ఇది సాధన భూమి అని. బలిచక్రవర్తి ఇక్కడ సాధన చేశాడు కాబట్టి ఇది సాధన భూమి అని. ఈ ప్రాంతంలో బలిచక్రవర్తి సంచరించాడు కాబట్టి ఈ కొండకు ప్రత్యేకత ఉందని పెద్దలు చెబుతాంటే మనం వింటున్నాం. ఇక్కడ ఒక హెడ్మాస్టర్ భగవంతుడు మాట్లాడుతున్నారు, ఒక హై స్కూల్ హెడ్మాస్టర్ మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, నేను ఎక్కువ పని మనస్సును ఉపయోగించవలసి వస్తుంది. హై స్కూల్లో పనిచేసినప్పుడు, టీచ్ చేసినప్పుడు ఈ మాస్టర్లు అందరినీ కంట్రోల్లో ఉంచాలి కదా. హెడ్మాస్టర్ అంటే అతను టీచర్ అయి ఉండాలి, అడ్మినిస్ట్రేటర్ అయి ఉండాలి. ఏదో పేచర్ పెట్టుకుంటూ వస్తూ ఉంటారు టీచర్స్, వాళ్ళందరినీ సమన్వయం చేయాలి. అయితే నేను ఇసుగు వచ్చేస్తుంది, నాకు ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఉంటలేదు, ఈ మనసుకి ఎక్కువ పని చెప్పవలసి వస్తుంది అని చెప్పి ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఏదైనా ఏకాంతంగా ఉండి ఏదైనా సాధన చేసుకోమంటారా, నన్ను ధ్యానం చేసుకోమంటారా, జపం ఏదైనా చేసుకోమంటారా, మీ సలహా కోసం వచ్చానని రమణాచార్యుని అడిగారు. ఏమంటున్నారు, నువ్వు ఉద్యోగం విడిచిపెట్టొద్దు, ఇల్లు విడిచిపెట్టొద్దు, ఎక్కడికి పాడిపోకు, ఇంటికడే పడి ఉండు అంటున్నారు. అందరు పడక్కడ పని విడిచిపెట్టొద్దు, పని విడిచిపెడితే జ్ఞానం రాదు, పని విడిచిపెడితే సోమరతనం వస్తుంది. అంచేది నువ్వు పని జాగ్రత్తగా చేసుకో, పని మానక్కర్లేదు, పని చేస్తూనే ఉండు అని చెప్తే ఆ పని చేస్తూ ఉండు అంటే లోపల మనసుకు జీవం పోసి దానితో పని చేయించే అంతర్వాహన ఏమిటి, అది ఆత్మ. నీ చేత పని చేయించే శక్తి లోపల నుంచి వస్తుంది, అదే చైతన్యం, అదే ఆత్మ, అదే బ్రహ్మం. ఉన్నదంతా లోపలే ఉంది, మిగతా విషయాలన్నీ మనం కల్పించుకున్నాం. అని చేత భగవాన్ చెప్తూ ఉంటారు, మీరు ఏదనుకున్నా మీ గురించి, మీరు ఏదనుకున్నా ఏది నిజం కాదు, మీ హృదయంలో ఉన్నది నిజం. ఏదైతే మీ హృదయంలో ఉందో అదే నిజం, మీ గురించి ఏదనుకున్నా అది నిజం కాదు అని భగవాన్ తరచుగా చెప్తూ ఉంటారు. డాక్టర్ అమ్మగారు, లీలాదేవి గారు మంచి మాట చెప్పారు నాకు. ఆ మాట కూడా ఉపనిషత్తు అనిపించింది నాకు. ఉపనిషత్తు అంటే ఏ మాట అయినా సరే మన చైతన్య వైపు దగ్గరికి తీసుకెళ్లేది, చైతన్యంతో కలిపి ఉంచేది. ఆ చైతన్య హృదయ గుహలోకి, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో ఆ ఈశ్వరుడికి సమీపంగా తీసుకెళ్లి ప్రతి మాట కూడా ఉపనిషత్తు. అయితే డాక్టర్ అమ్మగారు చెప్పింది కూడా ఇలా ఉపనిషత్తు అనిపించింది. మాటల సందర్భంలో డాక్టర్ గారు ఏమన్నారంటే, నాకు మాటలు వద్దు, రాతలు వద్దండి, ఆ హృదయంలోనూ వస్తువును అనుభవించేటట్టు అనుగ్రహించండి అన్నారు. నాకు మాటలు వద్దు, రాతలు కూడా వద్దు. అయితే నాకు కావలసిందా ఏంటంటే, నేను ఒకవేళ ఏదైనా ఆ విషయాల గురించి మాట్లాడుతున్నా నన్ను మరిపిస్తున్నారు ఆవిడ, మీరు సబ్జెక్టులోకి రండి అని చేత ఈ మాటలు కాదు కావలసింది, నా హృదయంలో ఏ వస్తువు అయితే ఉందో అంటున్నారు, ఆ వస్తువు నాకు అనుభవంలోకి తీసుకురండి. అది తీసుకొచ్చినప్పుడు కదా నాకు శాంతి అందేది, నాకు సుఖం అందేది. అంటే మనం పని చేస్తే, కర్మ చేస్తే ఫలితం వస్తుంది, ఆ ఫలితం వల్ల భోగం వస్తుంది, కర్మ చేయటం వల్ల భోగం వస్తుంది. అయితే సమాజం పట్ల, ఈశ్వరుడి పట్ల, అందరి పట్ల కనుక మనకు ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఫలం ఆత్మసుఖం. అది డాక్టర్ గారు అమ్మగారు అడిగారు. మాకు ఇప్పుడు భోగం కాదు, కావలసింది సుఖం కావాలి, హృదయ సుఖం. ఆ సుఖం కూడా స్వతంత్రమైనది కావాలి, అస్వతంత్రమైనది కాదు. స్వతంత్రమైన సుఖంలోనే స్వచ్ఛత ఉంటుంది, సరళత ఉంటుంది, నిదానం ఉంటుంది. స్వతంత్రం కానీ సుఖం మీద అది నిలబడి ఉండదు, నిదానంగా ఉండదు, పెర్మనెంట్ గా కూడా ఉండదు. ఏ సుఖం అయితే స్వతంత్రం కాదో అది పెర్మనెంట్ గా ఉండదు, శాశ్వతంగా ఉండదు. ఏ సుఖమైతే స్వతంత్రమైందో ఆ సుఖం శాశ్వతంగా ఉంటుంది, కానీ స్వతంత్రమైన సుఖం కానీ శాశ్వతంగా ఉండలేదు. ఆ సుఖం ఏదో ఉపనిషత్తులు చెప్తున్నాయి, భగవద్గీత చెప్తున్నారు, బ్రహ్మసూత్రాలు పెద్దలందరూ చెప్తున్నారు, ఏదో హృదయంలో ఏదో ఉంది ఉంది అంటున్నారు. ఆ హృదయంలోనిది నాకు అనుభవానికి తీసుకురావడం కోసం మీరు సహకరించండి, అది ముఖ్యం అని డాక్టర్ గారు అమ్మారు. వారు చాలా మంచి మాట చెప్పారు. ప్రాక్టికాలిటీ అంటే గ్రౌండ్ రియాలిటీని విడిచిపెట్టకుండా మాట్లాడారు. ఇది గాల్లో మేళ్ళ కట్టడం కాకుండా గ్రౌండ్ రియాలిటీని విడిచిపెట్టకుండా డాక్టర్ అమ్మగారు మాట్లాడారు. అంటే లోపల ఉన్నది అదే ఆత్మ, దాని ఎరుక కలిగి ఉండు. ఏదైనా పని చేసినప్పుడు శ్రద్ధగా చెయ్యి, ఎరుక కలిగి ఉండు. అశ్రద్ధగా చేయొద్దు, ఎరుక చోటు చెయ్యి. నువ్వేం పని చేస్తున్నావు, మేమేం మాట్లాడుతున్నావు మాకే తెలియదంటే అర్థమేంటండి దానికి? నువ్వేం మాట్లాడుతున్నావు మాకే తెలియదంటే ఆ మాటకు అర్థం ఏంటి? నువ్వు మాటే, నువ్వు మాట్లాడే మాటకు నువ్వు బాధ్యత వహించాలి. నువ్వు చేతితోడు చేసే పనికి నువ్వు బాధ్యత వహించాలి. నీకు వచ్చే తరంపులకి, నీకు వచ్చే ఆలోచనకి బాధ్యత వహించాలి. మనస్సులో వైరాగ్యం ఉండాలి, చేతులు ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా ఎలా ఉండదు, వైరాగ్యం అనేది మానసిక స్థితి. ధనం ఉండటం లేకపోవటం, కీర్తి ఉండటం లేకపోవటం, విద్య ఉండటం లేకపోవటం కాదు, అదొక మానసిక స్థితి వైరాగ్యం అనేది. ఆ వైరాగ్యం ఎలా వస్తుందంటే విద్య వల్ల వస్తుంది. నిజమైన విద్యావంతుడికి దేహాభిమానం తగ్గుతుంది. దేహాభిమానం తగ్గిగొలిచి నిబ్బరంగా ఉంటాడు, నిదానంగా ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు, నిర్వికారంగా ఉంటాడు, నిర్విషయంగా ఉంటాడు. దేహాభిమానం తగ్గిపోలేదు. ఆ దేహాభిమానం ఎలా తగ్గుతుందంటే విద్య వల్ల తగ్గుతుంది. విద్య వల్ల దేహాభిమానం తగ్గుతుంది. అంటే విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యను నేనని భగవంతుడు కూడా గీతలో చెప్పాడు. అంటే ఆత్మవిద్య అన్నిటి అంటే ఏం చేత, మిగతా విద్యలని మన దేహం ఎంత నిజమో, పొట్ట ఎంత నిజమో, మిగతా విద్యలని అంతే నిజం. కానీ ఆత్మవిద్య మనం ఎవరో మనకు తెలియపరుస్తుంది. మనం ఎవరుగా ఉన్నామో దాని ఆ వస్తువును, హృదయంలో ఉన్న సద్వస్తువును పట్టించేది ఆత్మవిద్య. ఈశ్వరుడు చెప్పాడు భగవద్గీతలో, అందరి హృదయాల్లోనే నేను ఉన్నానన్నాడు. అది మనకి ఆ నమ్మకం స్థిరంగా ఉండాలి. చాపల్యం ఉండకూడదు. మనస్సుకు కొంతమంది వారానికి రకంగా ఉంటారు, అలా కాదు. మనస్సుకి చాపల్యం ఉండకూడదు. చాపల్యం లేకుండా హృదయంలో, అందరి హృదయాల్లో ఈశ్వరుడు నేను ఉన్నానని చెప్పాడు. ఆయన అసత్యం చెప్తాడు కానీ అసత్యం చెప్పడు కదా. ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకుని మనం ఆ హృదయంలోకి వెళ్ళగలగాలి. మనకు ఏంటంటే, మనకు వైరాగ్యం ఎంత, అసలు వైరాగ్యం లేదని నేను అనన కానీ ఉండవలసినంత వైరాగ్యం లేదు. మనం తూకం ఉన్న మనుషులు కాదు, తూకం లేని మనుషులు. వైరాగ్యం అవసరం, అభ్యాసం అవసరం. అంటే అభ్యాసంలో వైరాగ్యంలో జీవుడికి తూకం పెరుగుతుంది. ఆ తోకం ఎప్పుడైతే పెరిగిందో మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుంది, చైతన్యాభిముఖంగా, ఆత్మాభిముఖంగా ప్రయాణం చేస్తుంది. ఆ ఈశ్వరుడు యొక్క స్పర్శ మీ హృదయంలో, మీ కంట్రోలర్ నారాయణుడు మీ హృదయంలోనే ఉన్నాడు. అక్కడ మీ హృదయంలో ఉంటే నారాయణుడి స్పర్శ మీకు తగిలినప్పుడు ఊపిరి కూడా ఆడదు. అది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ చెయ్యిని ముట్టుకున్నప్పుడు ఈ స్పర్శ ఎంత స్పష్టంగా తెలుస్తూ ఉంటుందో, మీ హృదయంలో ఏంటంటే ఈశ్వరుడు యొక్క సందేశం మీకు అంత స్పష్టంగా వినపడుతుంది. ఆయన స్పర్శ అంత మీకు స్పష్టంగా తెలియదు, భౌతికంగా కూడా అంత బాగా తెలుస్తుంది. అందుకే రామకృష్ణుడు, మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూచారా అని వివేకానంద అడిగినప్పుడు, నేను చూచాను, నువ్వు నన్ను ఎలా చూస్తున్నావో నేను నిన్ను ఎలా చూస్తున్నానో అంత స్పష్టంగా చూచాను అని చెప్పాడు. అంటే ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడనేటువంటి విశ్వాసం సజీవంగా ఉంది. మనకి విశ్వాసహీనులు మనం. ఏదైనా మన మనసులో లోపాలు ఉన్నప్పటికీ ఈశ్వరుడు పట్ల సజీవమైన విశ్వాసం కనుక ఉంటే ఆ లోపాలన్నీ సరైపోతాయి. ఆ విశ్వాసం చదువుకుంటే కూడా విశ్వాసం, భగవంతుడు అనేవాడు వరకు ఒకడున్నాడు అనేటువంటి సజీవమైన విశ్వాసం మనకు మోక్షం. అందుకే దానికి మనకేం చేయాలంటే, ఆ విశ్వాసం పెరగటానికే సజ్జన సాంగత్యం, సద్గ్రంథం యొక్క సద్గ్రంథాలను పఠించటం, సజ్జన సాంగత్యం, ఇటువంటి హోలీ ప్లేసెస్ ఎప్పుడైనా దర్శించటం. దీనివల్ల ఏమవుతుందంటే, ఏది చేసినా సామాజిక స్పృహతో పనిచేయటం, దీనివల్ల ఏమవుతుందంటే మనకు చైతన్య స్థాయి పెరుగుతూ ఉంటుంది. అది మనకందరికీ తలకాయలు ఉన్నాయి. ఇందులో తలకాయలు లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ లిటిల్ లిటిల్ బ్రెయిన్స్, లిటిల్ లిటిల్ బిస్కెట్స్ అని చిన్న చిన్న వస్తున్నా చూడు, మనమే చిన్న తలకాయలు. వికాసం లేదు, విశాలం లేదు. విషయాలు ఒక విషయాన్ని విశాలంగా ఆలోచించలేకపోతున్నావు. పని నీకేమి చేయదవయ్యా, నువ్వు చేసే పని ఎరుక కలిగి ఉండి చెయ్యి, శ్రద్ధగా చెయ్యి, ఎందుకు చేస్తున్నావో తెలిసి ఉండి చెయ్యి, అవగాహన కూడా చెయ్యి. నువ్వు చేసే పని ఎలా చేస్తావో నువ్వు అవగాహనతో చెయ్యి. అంటే ఏమీ లేదు, భగవంతుడికి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. అలాగే నువ్వు కర్తృత్వం లేకుండా భోక్తృత్వం లేకుండా నువ్వు పని చేయి, ఇది నేను చేస్తున్నాను, ఈ పని నేను చేస్తున్నాను, ఈ పనికి ఈ ఫలం వస్తుంది, ఈ ఫలం నేను అనుభవిస్తాను. అనుభవించడం అనేది భోక్తృత్వం, నేను చేస్తున్నాను అనేది కర్తృత్వం. ఈశ్వరుగా రెండు లేవు కాబట్టి నువ్వు రెండు తీసుకో పక్కకు పెట్టి నువ్వు దేవుడి స్వరూపం ఇక్కడ ఇచ్చేస్తాడు. లోపల దేవుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నారంటే 3 జన్మల దూరంలో ఉన్నారు. కోటి జన్మలెత్తినా 3 జన్మల దూరం వెళ్ళలేకపోతున్నాం లోపల. ఏదో చిన్న కార్లు ఉన్నాయి, అందులో పడేస్తున్నారు, మనం తీస్తే వేలాది మైండ్ వెళ్ళిపోతున్నాం. రైళ్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, ఈ 3 జన్మలు వెళ్ళలేకపోతున్నాం లోపల. లోపల 3 జన్మల దూరం ఉంటారు. లోపల జీవుడు ఉన్నాడు, దేవుడు కూడా లోపల ఉన్నాడు, ఇద్దరు బయట లోపల ఉన్నారు. ఎంత దూరంలో ఉన్నారు? 3 జన్మల దూరంలో. ఆ 3 జన్మల దూరం ఏంటంటే, ఒకటి దేహ వాసన, 2 లోకవాసన, 3 శాస్త్రవాసన. ఆ 3 వాసనలు మనం ఓవర్కమ్ చేయగలిగితే, ఆ 3 వాసనలు మనం అతిక్రమించగలిగితే దేవుని స్వరూపం మనకిస్తాడు. ఈ 3 జన్మల దూరం అంతకంటే ఎక్కువ దూరం లేదు. నీ లోపల చైతన్యం అది నిజం. నీ చైతన్యం ఎంత నిజమో నీ దేహం అంత అబద్ధం. ఆ చైతన్యం ఎంత శాశ్వతమో దేహం అంత అశాశ్వతం. ఇవాళ ఈ శరీరాలు ఇప్పుడు బాగున్నాయి, రేపు ఎలా ఉంటాయి మనం చెప్పలేం. ప్రతి మానవుడికి సుఖం కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలి. కానీ అది ఎక్కడ వెతకాలో నీకు తెలియటం లేదు. అది లోపల ఉంది. లోపల వెతకటం మానేసి బయట వెతుకుతున్నావు. అంటే ఎన్ని పునర్జన్మలు ఇచ్చినప్పటికీ సుఖం బయట లేదు కాబట్టి వెతికినా దొరకదు. వస్తువు ఎక్కడ ఉందో అక్కడ వెతికితే దొరుకుతుంది. నువ్వు వస్తువు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ వెతికితే దొరుకుతుంది. వస్తువు లేని చోట నువ్వు ఎన్ని జన్మలు వెతికినా దొరకదు. ఆ వస్తువు ఎక్కడ ఉందో అది నీకు సూచన ఇచ్చి, వస్తువు ఎక్కడుందో అక్కడే నీ చేత అన్వేషణ చేయించేవాడే గురువు. లోపల చైతన్య దానికి సంబంధించినటువంటి జ్ఞాపకం పెట్టకు. చైతన్య స్మృతిని విడిచిపెట్టకు. ఆ చైతన్యం తాలూకు జ్ఞాపకాన్ని విడిచిపెట్టకు. అదంతా అది అది మరిచిపోకుండా నువ్వు ఈ చేతులతో చేసి పని చెయ్యి. అంచేటప్పుడు నువ్వు టైర్ అవ్వు. హెడ్ మాస్టర్ ఏమంటున్నారంటే, నేను టైర్ అవుతానని చెప్తున్నారు కదా. నువ్వు మనస్సును ఎక్కువ అప్లై చేస్తాంటే టైర్ అయిపోతావు. నడిచెడతాం. మనం నడిచేటప్పుడు ఎన్ని అడుగులు వేస్తున్నామో లెక్క పెట్టుకో. మామూలుగా నడిచెడిపోతాం. అలాగే నువ్వు ఆలోచించేటప్పుడు కూడా మామూలుగా ఆలోచించుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళిపో. కర్తృత్వం పెట్టుకుంటే టైర్ అవుతావు. కొంతమంది 10 గంటల పని చేసినా 12 గంటల పని చేసినా అప్పుడే స్నానం చేసి వచ్చిన ముఖాలుగా ఉంటాయి. అంటే వాళ్ళు కొంతమంది టైర్ అవ్వరు, రిటైర్ అయినా టైర్ అవ్వరు. అంత కష్టపడి పని చేస్తూ ఉంటారు. అయితే ఏమిటంటే, నీ పని నీ చైతన్య స్థాయిని పెంచాలి. కర్మ మనం పని చేసినప్పుడు ఫలం వస్తుంది. ఆ ఫలం అంతా మనమే అనుభవించాలని అనుకోకూడదు. మనమే అనుభవించాలని అనుకోకూడదు. అమెరికాలో ఉన్న వైరాగ్యం మనకు లేదు. వాళ్ళు సంపాదిస్తారు, మనకంటే ఎక్కువ సంపాదిస్తారు అమెరికాలో. కానీ వాళ్ళు సంపాదించినంత వాళ్ళు వారసులకు ఇచ్చేయాలనుకోరు. ఏదో సామాజిక స్మృతి ఆ దేశం కోసం ఏదో పని చేస్తాడు. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు దేశం కోసం ఖర్చు పెడతారు. లోపల చైతన్యాన్ని మర్చిపోకు. ఈ దేహం ఏ పని మీద వచ్చిందో ఆ పని జరుగుతూ ఉంటుంది. ఈ దేహం ఏ పని మీదకి ఈ భూమి మీదకి వచ్చిందో ఆ పని జరుగుతూ ఉంటుంది. అయితే నువ్వు పని మానక్కర్లేదు. అంటే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, కర్తృత్వం పెట్టుకోకుండా, డోయర్షిప్ పెట్టుకోకుండా నువ్వు పని చేస్తే టైర్ అవ్వు. తర్వాత మనకి ఏదైనా ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు డిసప్పాయింట్మెంట్ వస్తుంది. కానీ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు డిసప్పాయింట్మెంట్ రాదు. అనుకుని జరిగినాయి కంటే అనుకోకుండా జరిగినాయి ఎక్కువ ముద్దుగా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి, షార్ట్గా ఉంటాయి. మనకు ప్లాన్ చేసి చేస్తాం, ఒకసారి ప్లాన్ లేకుండా జరుగుతూ ఉంటుంది, ఒకసారి అకస్మాత్తుగా జరుగుతూ ఉంటాయి. అవి ఎక్కువ స్వీట్గా ఉంటాయి, మనకు అవి ఎక్కువ ముద్దుగా ఉంటాయి. అంచేత నీకు స్వామీజీ రిపీటెడ్గా చెప్తున్నారు, వివేకానంద చెప్పాడు, వాంట్ నాట్ అవాయిడ్ నాట్. ఏం చెప్పేవాడు? వాంట్ నాట్, నువ్వేమి కోరుకోవద్దు, నీ ప్రారంభంలో వచ్చింది వద్దనవద్దు. నీ ప్రారంభంలో వచ్చింది నువ్వు వద్దనవద్దు. అలాగని అది కావాలి ఇది కావాలి నువ్వు కోరుకోవద్దు. వాంట్ నాట్ అవాయిడ్ అంటే నువ్వు కోరుకోకపోయినా నీ ప్రారంభంలో ఉంటే వస్తుంది. నువ్వు కోరుకున్నది రాదు. బలిఘట్టంలో రావాలని మనం ఎప్పుడు అనుకున్నాం? మన బలిఘట్టం రావాలని ఎప్పుడు అనుకున్నాం? ఎప్పుడు అనుకోలేదు. అలాగే ఎప్పుడు షిరిడి వెళ్ళాం, ఒకసారి బాంబు వెళ్ళినప్పుడు. నేను ఎప్పుడు షిరిడి వెళ్ళాలని ప్రయాణం చేసుకోలేదు కూడా. అలా దేహ ప్రారంభంలో ఉన్నప్పుడు నీ కోరిక చూడ బలిఘట్టం రావాలని నాకేం కోరిక లేదు. అయినప్పటికీ ఏదో ప్రసాదరావు గారి నిమిత్తం మాత్రంగా మన దేహ ప్రారంభంలో ఇక్కడికి వచ్చి, ఈ రోజున ఇక్కడికి వచ్చి యోగం ఉంది కాబట్టి వచ్చి
ప్రతిదీ ఈశ్వర సంకల్పం, ప్రతిదీ కూడా ప్రతి సంఘటన కూడా ఈశ్వర సంకల్పం. అంటే నీవు చెంతన కలిగి ఉండు, లోపల చైతన్యాన్ని సంపాదించి ఆ చైతన్యాన్ని సంబంధించిన నీకు విస్మృతికి వచ్చినప్పుడు ఈ ఫారెస్ట్ అంతా వచ్చు. ఏమి లేదు ఇందులో, ఆత్మవిద్య అత్యంత సులభం అన్నారు. ఆత్మవిద్య అత్యంత సులభం అన్నారు. చెట్టు దగ్గరికి వెళ్లి పుష్పాన్ని కోయటం కంటే తేలిక భగవాన్ అన్నారు. అంటే నీకు అవగాహన ఉండాలి. నీకేముండాలి? అవగాహన ఉండాలి, అర్థం చేసుకో. ఈ అండర్స్టాండింగ్ బాగా డీపెన్ అవుతూ ఉండాలి. ఆ రోజు కాదు, డీపెన్ అవుతూ ఉండాలి. నీకు అవగాహన లేకపోతే ఎదురుగుండా కూర్చున్నావు. ఒక ఇంట్లోనే నలుగురుంటే అవగాహన లేకపోతే అభిప్రాయ భేదాలు పెరిగిపోతూ ఉంటాయి. ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లోనే అభిప్రాయ భేదాలు పెరిగిపోతాయంటే ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్ లేనప్పుడు, అవగాహన లేనప్పుడు. అండర్స్టాండింగ్ సబ్జెక్ట్ మీద మీకు అండర్స్టాండింగ్ చాలా ముఖ్యం. అంటే అండర్స్టాండింగ్ మీకు అవగాహన పెరుగుతుంటే సాధన పేరు మీద ఎక్కువ బాధపడక్కర్లేదు. మీకు అవగాహన అండర్స్టాండింగ్ తక్కువగా ఉంటే సాధన పేరు మీద ఎక్కువ సఫరింగ్ గురవ్వాలి. మీకు అండర్స్టాండింగ్ బాగా డీపెన్ గా ఉందనుకోండి, మీ అండర్స్టాండింగ్ లో క్లారిటీ ఉందనుకోండి, సాధన పేరు మీద ఎక్కువ బాధ మీరు ఫేస్ చేయక్కర్లేదు. అంచేది నువ్వు కండాకండలాగా చేయకు. కొంతమంది ఏదైనా మాట్లాడినా పని చేసిన ఎవరైనా వెనకాల తరుముకు వస్తున్నారు అనిపిస్తున్నారు. మాట్లాడినా సరే కంగారుగా మాట్లాడేస్తారు. ఏంటి ఈయన ఎవరైనా తరుముకు వస్తున్నారా ఇంత కండారుగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను. పని చేసినా సరే అలా చేసేస్తూ ఉంటారు. నీకు అర్థమవుతుంది? ఆ పని చేసినప్పుడు భగవాన్ చెప్పింది ఏంటి, నువ్వు పని చేసినప్పుడు అది స్టడీగా ఉండాలి. నీ చెయ్యి ఎక్కడ పడినా పెర్ఫెక్షన్ ఉండాలి. నువ్వు దేహం ఒకచోట మనసు ఒకచోట ఉంటే పని చేయలేవు. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ కారణమే భగవాన్ దేకో స్వామి శివానంద అంటా ఉంటారు. అంతే కదండి స్వామి శివానంద శ్లోకం ఏంటంటే, కారణమే భగవాన్ దేకో. నువ్వు ఏ పని చేస్తున్నావో పనిలో దేవుడు చూడు. నువ్వు ఏ పని చేస్తున్నావో, ఇప్పుడు మీరు ఇంటికాడ వంట చేస్తున్నారనుకోండి, దేవుడి పని అనుకోండి. ఆ పని కూడా ఎవరి పని? ఆ దేవుడి పని అనుకోండి. అంటే నువ్వు పనిలో కూడా దేవుణ్ణి చూడు. పనిలో కూడా నువ్వు దేవుణ్ణి చూడు. పని చేస్తున్నట్టు నీ పని పూజ అనుకో, పని చాకరీ అనుకోకు. దేవుడు ఆ పని నీ ప్రారంభానికి ఆ పని నీకు ఇచ్చాడు. ఆ పని నువ్వు బాగా పెర్ఫెక్ట్ గా పూర్తి చేసి, మళ్ళీ ఇక్కడ ఇందులో రహస్యం ఏంటంటే, నువ్వు చేసే పని పెర్ఫెక్ట్ గా చేస్తావు అనుకో, పని రాబోయే జన్మలో పని నిన్ను విడిచిపెట్టేస్తుంది. నువ్వు పెర్ఫెక్ట్ గా చెయ్యవు అనుకో, పెర్ఫెక్ట్ గా పని చేసే వరకు నీకు జన్మలు వస్తూ ఉంటాయి. కొంతమంది అత్తగారికి కాఫీ ఇస్తారు కానీ విసుక్కుంటే ఇస్తారు. ఎలాగో తప్ప వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తామనే, రోడ్డు మీద వదిలేయం కదా. అంటే నువ్వు చేసేది విసుగ్గా చేయొద్ది పని. నువ్వు కాఫీ అది నువ్వు కాఫీ ఇస్తున్నావా, అన్నం పెడుతున్నావా, మంచినీళ్ళు ఇస్తున్నావా కదా, విసుగు లేకుండా. కొంతమంది ప్రతిదానికి విసుగు. వాళ్ళు దేనికి పనికిరారు? భౌతికానికి పనికిరారు, ఆధ్యాత్మికానికి. ఎప్పుడు చూసినా విసుగ్గా ఉంటారు. ఇప్పుడే ఇంటికాడ ఆమోదం పుచ్చుకుని వచ్చారా అనిపిస్తుంది మన వాళ్ళ ముఖాలు చూస్తుంటే. ప్రతిదానికి కారణం ఉండదా? ఎప్పుడు విసుగుదల కారణం ఉండదు. ప్రతిదానికి ఆ విసుగుదల ఉన్న వాళ్ళకి, చిరాకు ఉన్న వాళ్ళకి, వాళ్ళకి మనసుకు అంతర్దృష్టి కలగదు, మనసుకు అంతర్ముఖం రాదు. అంటే పని అంటే ఏంటనుకుంటున్నావు? పని అంటే చిన్న విషయం అనుకుంటున్నావా? జాడం చేసేవాడు ఏ ఫలితం పొందుతాడో, యజ్ఞయాగాదులు చేసినవాడు ఏ ఫలితం పొందుతాడో, నువ్వు పని పెర్ఫెక్ట్ గా చేస్తుంటే ఆ ఫలితం నువ్వు కూడా పొందుతావు. అంటే మీరు పని దొంగలు అవ్వద్దు. అమెరికా వాళ్ళు పని దొంగలు కాదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు పెర్ఫెక్ట్ గా చేసేస్తారు. ఒకసారి ఆరింటికి అవ్వాల్సిన పని ఐదింటికి చేసి వెళ్ళిపోయినా యజమాని ఏమి ఉండాడు, పని ఆడు చేసి వెళ్ళిపోతాడు. మనం ఆరింటికి చేసే పని ఏడింటి దగ్గర చేసి ఎక్స్ట్రా అడుగుతాం. ఇంకో గంట ఎక్కువ చేశాం కదా, ఇంకా 1,000 రూపాయలు మాకు వస్తాం. ఈ దేశం బాగుపడుతుందా? ఈ దేశం ఎంతలో బాగుపడుతున్నారో మీరు అనుకోక్కర్లేదు. దానికి కారణం ఒకటి, చిత్తశుద్ధి లేదు. అంతకంటే ఏమిటి? చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు మనం సత్కర్మ చేయటం, నిష్కామ కర్మ చేయటం ఎంత దేనికోసం అంటే చిత్తశుద్ధి కోసం. మన చేతిలో డబ్బు ఉంటే, ధనం ఉంటే వస్తువు కొనుక్కోవడం ఎంత తెలుకు? చిత్తశుద్ధిని వాడికి మోక్షం కలగటం కూడా అంత తెలియక. నువ్వు పని చేసేటప్పుడు అక్కడ మనస్సును అక్కడ పెట్టి చెయ్యి, శ్రద్ధగా చెయ్యి, భక్తిగా చెయ్యి. అది కూడా ఉపాసన అనుకో. ఏంటది? అది కూడా ఉపాసన అనుకో. అది చాకరీ అనుకోవద్దు, అది పూజ అనుకో. నువ్వు మనం గాలి పీల్చుకుంటున్నావు, గాలి విడిచిపెడుతున్నావు, పని అని అనుకుంటున్నది మనం. నువ్వు గాలి పీల్చుకుంటున్నావు, గాలి విడిచిపెడుతున్నావు, ఆ పని అని విడిచిపెడుతున్నావు. అయ్యా నేను ఎంత గొప్పవాడిని అంటే, రోజు పొద్దున్న స్నానం చేస్తున్నాను, గాలి పీల్చుకుంటున్నానని ఎవరంటారా? ఎవరంటారు? నార్మల్ గా జరుగుతున్నాయి. నువ్వు చేసే పని కూడా అంత నార్మల్గా అంత న్యాచురల్గా జరగాలి, ఎబ్నార్మల్గా ఉండకూడదు. నువ్వు ఏ పని చేసినా ఇతరుల గుర్తింపు కోసం చేయకూడదు. అంటే ఇతరుల గుర్తింపు కోసం నువ్వు చేస్తే అహంభావన పెరుగుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే అందరి చేత మంచివాళ్ళు అనిపించుకోవాలి అనుకుంటారు. అందరి చేత మంచివాళ్ళు నీ అహంకారం అనిపించుకుంటుందే, అది పిచ్చతనం. దేవుడు అనుగ్రహం నువ్వు పాత్రుడవుతున్నావో లేదో చూస్తే అది నీకు కావలసింది. నిన్ను నువ్వు చూసుకుని లోకాన చూడు. భగవాన్ ఏమంటారు, నిన్ను నువ్వు చూసుకుని లోకాన చూడు. అప్పుడు లోకం నేను బంధించదు, లోకంలోనే జిడ్డు నీకు అంటదు. నిన్ను చూసుకోకుండా లోకాన చూస్తే లోకంలోని జిడ్డు అంతా నీకు అంటుకుంటుంది, లోకంలోని వాసన అంతా నీకు వస్తుంది. కానీ నిన్ను నువ్వు చూసుకుంటే నువ్వెవరూ చైతన్యమే, నువ్వు ఆత్మవే. నిన్ను నువ్వు చూసుకుని లోకాన్ని చూస్తే అంత ఆత్మ కిందే కనిపిస్తుంది. అప్పుడు ఏది నేను అంటదు, ముట్టదు, ఏది బంధించదు. మనం సెల్ఫిష్ వర్క్ చేస్తూ సెల్ఫ్లెస్ వర్క్ అనుకోకూడదు. సెల్ఫ్లెస్ వర్క్ వల్ల నీ మనస్సు ఏమవుతుంది, నిశ్చలమవుతుంది. అంటే దేవుడికి ఏ విధంగా అయితే కర్తృత్వం భోక్తృత్వం లేదో ఆ స్థాయికి నువ్వు ఎదిగినప్పుడు నీ మనస్సు నిశ్చలమవుతుంది, నిర్మలమవుతుంది. ఈశ్వరుడు తన స్వరూపాన్ని నీకు ఇస్తాడు. అంతే నువ్వు నీకు ఏది ఆలంబం, నీకు పెద్ద చుట్టం ఎవడంటే నీ లోపల ఉన్నటువంటి చైతన్యమే నీ పెద్ద చుట్టం, బిగ్గెస్ట్ రైట్. నువ్వు నువ్వు కాని వాళ్ళతో అనుబంధం పెట్టుకుంటున్నావు. నువ్వేమో పుట్టింటి వాళ్ళతో అనుబంధం, నీకు వీరికేమో అత్తవారింటి వాళ్ళతో అనుబంధం. పళ్ళోడు కొట్టుకోవడానికి ఏదో రాయి ఉండాలి, పిల్లలను చచ్చిపోవడానికి ఏదో రోగం ఉండాలి, మనసు పతనం అవడానికి ఏదో బలహీనత ఉండాలి. నీకు అత్యంత సమీపంలో ఉండి నీకు సపోర్ట్గా ఉన్నటువంటి ఆత్మతో సంబంధాన్ని వదిలేసావు కంప్లీట్, అచ్చే లోపల ఉన్న చైతన్యంతో, లోపల ఉన్న నిజంతో నువ్వు సంబంధాన్ని వదిలేసావు. ఆ సంబంధాన్ని వదిలేసావు, ఆ సంబంధంతో వదిలేయటం కాదు, ఆ దానితో ఆ లోపల ఉన్న వస్తువుతో కాన్స్టెంట్గా ఉండు, అక్కడ జీవించు, దాని తాలూకు ఇరుక కలిగి ఉండు. ఇప్పుడు ఏమీ లేదు నీకు ఆత్మజ్ఞానం, ఇప్పుడే ఇక్కడే వచ్చేస్తుంది, బలిగత్తంలోనూ వచ్చేస్తుంది. ఇప్పుడు నీ దేహంతో నీ మనస్సుతో నీ ఇంద్రియాలతో తాదాక్ష్యం ఎలా పొందుతున్నావో లోపల ఉంటుండే సద్వస్తువుతో తాదాక్ష్యం పొంది అది రైట్ ఐడెంటిఫికేషన్. నువ్వు ఎక్కడున్నా అంటే పంచకోశాలు లోపల ఉన్నావు. ఈ పుస్తకాలన్నీ ఎక్కడున్నాయి, పంచకోశాలు బయట ఉన్నాయి. నువ్వు లోపల నువ్వు ఉంటే నువ్వు బయట పుస్తకాల్లో వెతికితే ఆయన ఎక్కడ దొరుకుతాడు. పుస్తకాలు చదివితే పాండిత్యం వస్తుంది, నువ్వు రచన చేయొచ్చు, ప్రసంగాలు చేయొచ్చు, నల్లు దండలు వేస్తాడు, మాకు సన్మానాలు చేసినట్టు చేస్తాడు. ఇవన్నీ లోకం ఎంత నిజమో, దేహం ఎంత నిజమో చచ్చిన తర్వాత అసలు సొమ్మ. మనం విజయవాడ వెళ్ళాను, అటువంటి వాళ్ళు అంటే నాకు బాగా ఇష్టం. ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీస్ దృష్టిలో పెట్టి అడిగితే నాకు బాగా ఇష్టం. ఊరికి చిలక పడుకులు అనవసరం. విజయవాడలో ఒక సాహుకారులు ఎందుకంటే వాళ్ళు బిల్డింగ్ లో పెద్ద హాల్ ఉంది, అక్కడ మీటింగ్ పెట్టారు. ఇక్కడికి వెళ్ళి కూర్చున్నాను, ప్రసంగం ఇంకా ప్రారంభించలేదు. ఓ అమ్మగారికి 30 ఏళ్ళు ఉంటాయి, మిడిల్ ఏజ్ మధ్య, మాది మరీ ముసలావాడు కాదు, చిన్న అమ్మాయి కాదు, 30 ఏళ్ళు ఉంటాయి. ఆవిడ దగ్గరికి వచ్చి ఏమందంటే, మిమ్మల్ని ప్రశ్న అడగవచ్చా అని అడిగాను. అడగొచ్చి ఇంకా ప్రవచనం ప్రారంభించలేదు కదా, మధ్యలో అడగట్లేదు కదా, నువ్వు ముందే అడుగుతున్నావు, అడిగితే ముందు అడగాలి, లేకపోతే కంక్లూజన్ అడగాలి, ఇప్పుడు అడుగుతున్నావు అడిగున్నావు. అమ్మాయి ఏమందంటే, ఏమన్నా నేను భగవద్గీత చదువుతున్నాను, విష్ణు సహస్రనామాలు కూడా చదువుతున్నాను, దానికి సపోర్ట్ కోసం. ఇది దేనికి సపోర్టు? భగవద్గీతకు సపోర్ట్ కోసం విష్ణు సహస్రనామాలు కూడా చదువుతున్నాను. కానీ ఎంత చదివినా ఎవరు ఏ మాట అన్నా పడలేకపోతున్నారండి. అన్నప్పుడు ఆ పుట్టింటి కదా ఎవరైనా మాట అన్నా పడలేకపోతున్నట్టు, తొందరగా రియాక్ట్ అయిపోతుందట, కోడిపుంజన అయిపోతున్నారని చెప్పింది. తర్వాత అత్తారింటి కదా ఎవరైనా మాట అన్నా పడలేకపోతున్నాను, పుట్టింటి కదా ఏదైనా మాట్లాడినా పడలే, ఆ మాట టాలరేట్ సహించలేకపోతున్నాను, మాట్లాడలేను సాగింది. అప్పుడు నేను చెప్తాను, నీకు తప్పనిసరిగా పునర్జన్మ వస్తుంది. ఎలా వస్తుందంటే, ఏదైతే నీ లోపల సహించలేకపోతుందో దానికే పునర్జన్మ వస్తుంది చెప్పాను. ఈ భగవద్గీత విష్ణు సహస్రమా నేను రక్షించవని చెప్పాను. చదువుకో, పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే సుఖం వస్తుందో అనుభవిస్తే పోతుంది. అంటే లోపల ఇందులో రహస్యం ఏమలేదు, పునర్జన్మ ఉన్నది, 100కి 100 పునర్జన్మ ఉంది. అంటే లోపల అహం వృత్తికి దేహంతో ఏ వస్తువు అయితే అభిమానం పొందుతుందో అది దేహం లేకుండా ఉండలేదు, లోకం లేకుండా ఉండలేదు, దేవుడు లేకుండా ఉండలేదు. అంటే దానికి పునర్జన్మ వస్తుంది. మీరు ఏ తలంపైతే దేహంతో తాదాత్యం పొందుతుందో ఆ తలంపుకి పునర్జన్మ వస్తుంది. ఆ తరం పొందలేదు మీకు తెలుస్తాను కదా. అదే అమ్మాయి చెప్పింది పళ్ళు. ఆ పడలేకపోతే ఎవరు పడలేకపోతున్నారు? దేహం పడలేకపోతుందా, లేకపోతే దేహంతో తాదాత్యం పొంది నేను పడలేకపోతుందా? ఆ నేను పడలేకపోతుంది అని చేత నేరుగా పునర్జన్మ వస్తుంది. నీకు పునర్జన్మ తప్పనిసరిగా వస్తుంది. మిగతా విషయాలు తర్వాత ఆలోచిద్దాం, వెళ్ళిపోయి కూర్చోమని చెప్తాం. రీబర్త్ కాలం అక్కడ వరకు ఆ జడ్జిమెంట్ కాలం. కొంతమంది ఇంట్లో అన్ని ఉంటాయి, వాళ్ళు సుఖపడరు. మీరు మామూలు భౌతికంగా చూడండి, ఇంట్లో అన్ని కంఫర్ట్స్ ఉంటాయి కానీ వాళ్ళు సుఖ, అదో రకమైన కర్మ. కొంతమంది ఏమున్నది ఏ తాచేది ఇంట్లో ఉంటారు, హాయిగా ఉంటారు. ఇటు బాడీ మెయింటైన్ అవటానికి సరిపోతుంది వాళ్ళకి, ఏం పెరుగుతుంది ఏదో బట్టకై పొట్టకై వాళ్ళకి లోటు ఉండదు. హాయి ఎప్పుడు చూసినా హాయిగా ఉంటారు వాళ్ళు. అదే ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, నువ్వు తాటాది ఇంట్లో ఉన్నావా, పెంగిటి ఇంట్లో ఉన్నావా, లేకపోతే నేరలో ఉన్నావు, నీ దేహం నీ శవం ఎక్కడ ఉందన్న కాదు, నీ మనస్సు నీ ఈశ్వరుడు పాదాల మీద పెట్టు. నీ మనస్సు ఈశ్వరుడు పాదాల మీద పెడితే నువ్వు పవిత్రుడు అవుతావు. రెమెంబరెన్స్ ఎందుకు? మనం ఈశ్వరుని చింతించడం ఎందుకు? పవిత్రుడు అవటం ప్యూరిఫికేషన్ కోసం. ఇవాళ సత్యనారాయణ గారు తత్వం గురించి మాట్లాడారు. దృశ్య వారితం చిత్తమాత్మన చిత్తవదర్శనం తత్వదర్శనం, అది ఆయన మాట్లాడిన సబ్జెక్టు. అంటే నీ మనస్సుని విషయాల్లోంచి ఉపసంహరించు. అంటే బోధికి అడ్డగా చేస్తే నీళ్ళు ఎక్కడికి వెళతాయి? వెనక్కి వెళతాయి. అలాగే ఎప్పుడైతే నువ్వు విషయాలని ఎప్పుడైతే నువ్వు చింతించడం మానేసావు, మనసు మళ్ళీ ఎక్కడికి వెళుతుంది? లోపలికి వెళ్ళి ఆత్మను చింతిస్తావు. అంతే కదా, మనం నీళ్ళకి అడ్డగట్టేస్తే దాన్ని మళ్ళీ వెనక్కి వెళతాయి. అదేవిధంగా నువ్వు ఎప్పుడైతే విషయాలను చింతించడం మానేసావో ఆ మనస్సు ఎక్కడికి వెళుతుంది? వెనక్కి వెళుతుంది. వెనక్కి వెళ్ళి దేన్ని చింతిస్తుంది? మనస్సుకు సపోర్ట్గా ఏముంది? ఆత్మ ఉంది, చైతన్యం ఉంది, చైతన్యం ఉంది. ఆ చైతన్యాన్ని చింతిస్తుంది వెళ్ళి. ఏది? ఈ మనస్సు వెళ్ళి చైతన్యాన్ని చింతిస్తుంది. మనం రెండే రెండు పనులు చేయగలం. చేస్తే చైతన్య ఆత్మను చింతించడం, లేకపోతే విషయాలను చింతించడం. ఇది మానేస్తే అది, అది మానేస్తే ఇది. అయితే నీకు ఎప్పుడైతే నువ్వు విషయ చింతను వదిలేసావో అప్పుడు ఏది చింతిస్తావు? నువ్వు ఆత్మనే చింతిస్తూ ఉంటావు. దృశ్య వారితం చిత్తమాత్మన చిత్వదర్శనం. చిత్వదర్శనం అంటే చిత్తం ఆత్మని చింతించగా 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 చిత్తం మూలంలో ఎవరు ఉన్నారు? నువ్వే ఉన్నావు. నీ దగ్గరికి నువ్వు వెళ్ళిపోకు. లోపలికి వెళితే లోపల ఎవడున్నాడు? నువ్వే ఉన్నావు. లోపల ఎవడున్నాడు? నువ్వే ఉన్నావు. అంచేది లోపలికి వెళ్ళిపోయింది ఎవరు? నువ్వెవడో నీకు తెలుస్తుంది. నువ్వెవడో తెలిసిపోయింది నువ్వు కాని దాంతో మొదటిగా స్లోగా దూరం అవుతావు. నీ పొరుగు వారు ఎవరు? నీ పెరుగు వారు ఎవరు? మీ నైబర్స్ ఎవరు? చెప్పలేకపోతున్నారు, మీరు అంత ఏకాగ్రతలో ఉన్నారు. మీ పొరుగు వారు ఎవరు? మీ క్షేమం ఎవరైతే కోరుతున్నారో, మీకు జ్ఞానం కావాలని ఎవరైతే కోరుతున్నారో, మీ హితం ఎవరైతే కోరుతున్నారో వారు పొరుగు వారు. వారు రష్యాలో ఉండొచ్చు, పీకింగ్ లో ఉండొచ్చు, వాషింగ్టన్ లో ఉండొచ్చు, న్యూయార్క్ లో ఉండొచ్చు. వాళ్ళు ఎవరు? మీ పొరుగు వారు ఎవరు? అంటే మీరు ఏనుగా కూర్చున్నారనుకోండి, మేము కూడా ఏనుగ మీద కూర్చున్నాం అనుకుంటారనుకోండి, వాళ్ళు పొరుగు వారు. మీరు ఏనుగ మీద కూర్చున్నారనుకోండి, మేము కూడా ఏనుగ మీద కూర్చున్నాం సంతోషం వాళ్ళకు కూడా వస్తుంది అనుకోండి, వాళ్ళు ఎవరు? వాళ్ళు అమెరికాలో ఉన్నా మీకు పొరుగు వారు. మీ క్షేమం కోరే వాళ్ళు ఎక్కడున్నా మీకు పొరుగు వారు. అయితే ఈ భక్తికి దీనికి సంబంధం ఏంటని మీరు అడగొచ్చు. ఎదటి వాడు అభివృద్ధిలో ఉన్నప్పుడు అభివృద్ధి అభివృద్ధి నాదే నువ్వు అనుకున్నప్పుడు నీకు ఈశ్వర అనుగ్రహానికి పాత్రుడు అవుతావు. అసూయ లేని వాడు ఈశ్వర అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు. అసూయ లేని వాడు ఈశ్వర అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు. అయితే ఎదటి వాడికి ఏదైనా సంతోషం, ఏదైనా సంతోషం వచ్చిందనుకోండి, ఆ సంతోషం మీకు వచ్చినట్టు నీకు అనిపిస్తుంది అనుకోండి భౌతికంగా, అప్పుడు మీరు ఈశ్వరుడు యొక్క కృపకి, ఆ కంపాషన్ కి, ఆ లవ్ కి, ఆ మెరిసీకి మీరు అర్హులు అవుతారు. అంచేది నువ్వు పని నేనేదో చేసేస్తున్నావు నాకు, ఈశ్వరుడు పని ఇదే చేస్తున్నాను, నేనేదో ఎల్లమ్మని సుబ్బమ్మని పొల్లమ్మని ఏం చేసేది, నువ్వెవరో చేయటానికి చలంపుకి శక్తి లేదు, కోరికకి శక్తి లేదు. ఈశ్వరుడే నీ శరీరం ద్వారా ఆ పని చేస్తున్నాడు. నువ్వు నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనుకోకు, దాని ఇంటర్ఫీరెన్స్ తగ్గించి నీకు జ్ఞానం వచ్చేస్తుంది. ఇప్పుడు నీ దుఃఖానికి కారణం ఎవరు? మమకారం. దుఃఖానికి కారణం ఎవరు? మమకారం. మమకారం నుంచి ఏమొస్తుంది? శాంతి రాదు, దుఃఖం వస్తుంది. మమకారం నుంచి అశాంతి వస్తుంది కానీ శాంతి రాదు. అయితే నువ్వు పని విడిచిపెట్టమని చెప్పడం లేదు, మమకారం లేకుండా చెయ్యి. పని విడిచిపెట్టమని నువ్వు చేసి పని మమకారం లేకుండా చెయ్యి. అంటే నువ్వు చేసే ఏది ఊహించుకోకు. ఇదంతా నా వాళ్ళు అవుతుంది, నువ్వేమి ఊహించుకోవద్దు. నువ్వు ఒక పని మెట్టివు మటుకే. నువ్వు ఇన్స్ట్రుమెంట్ ఇవే. అర్జునుడు అంటారు, వాడు నువ్వు చేతి రూపు యుద్ధం నేను చేస్తానన్నాడు కృష్ణుడు. నువ్వు చేతి రూపితే సరిపోతుంది, పని నేను చేస్తాను, పని నాది, గౌరవం లేదు. నీకు ఎవరికైనా గౌరవం వచ్చిందనుకోండి, ఈశ్వర సంకల్పం మీదనుకోకుండా. అయితే నీకు ఎవరికైనా ఏదైనా చదువు వచ్చిందనుకోండి, ఈశ్వర సంకల్పం. అదంతా ఈశ్వర సంకల్పమే. ఆ ఈశ్వర సంకల్పం ఉన్నప్పుడు మీకు కష్టపడి చదువుకోవాలని బుద్ధి కలుగుతుంది. ఈశ్వరానుగ్రహం నీ మీద ఉన్నప్పుడు. అంటే ప్రతిదీ ఈశ్వరుడే, ప్రతిదీ ఈశ్వరుడే. అస్తమా అని కొంతమంది భూతకాలంలో బతకటం అలవాటు. ఇంకా పని పోవటం లేదు. మంగళవారం బతకాలి కానీ మళ్ళీ ఆదివారం ఎందుకు బతకటం అంటున్నారు భగవాన్? ఆదివారం ఎల్లమ్మలాగా ఉంది, పుల్లమ్మలాగా ఉంది. ఆదివారం కూడా చెప్పుకుంటూ బతుకుతా ఉన్నప్పుడు ఈ మంగళవారం దాటిపోతుంది, ఈ మంగళవారం దాటిపోతుంది. దానివల్ల నీకు కలిసి వచ్చేది ఏమైంది? కలిసి వచ్చేది లేదు. ఈ మంగళవారం చేతిలో ఉన్న మంగళవారం దాటిపోతుంది. అంచేది నువ్వు వర్తమాన కాలంలో బతికితే నీకు జ్ఞానం వస్తుంది, కానీ భూతకాలంలో బతుకుతుంటే నీకు జ్ఞానం వేస్తుంది. ఇప్పుడు నేను నేనని అంటున్నావు కదా, ఆ నేను నిజం కాదు, ఒక తరంపు. అది లేదని తెలిసే వరకు అంత దూరం వెళ్ళన్నాడు. ఆయన ఫర్లంగా అని చెప్పలేదు, రెండు ఫర్లంగా అని చెప్పలేదు. నువ్వు లోపల ఏదో ఒకటి నీకు నేనుగా వ్యక్తం అవుతుంది కదా, నీకు లోపల నేనుగా వ్యక్తం అవుతుంది కదా, అది తలంపే. అది తలంపే. అది లేదని నీకు తెలిసే వరకు వెళ్ళు. అంటే ఆ నేననే తలంపు, ఆ నేననే తలంపు మూలంలో గెలితేనే కానీ, ఆ నేననే తలంపు ఎక్కడైతే ఉపయోగిస్తుందో అక్కడ గెలితేనే కానీ ఇది లేదని నీకు తెలియదు. అయితే అది నేననే తలంపు, అసలు నేనే లేదని తెలిసే వరకు వెళ్ళు. తెలిసాక వచ్చే బయటకు. ఆయన ఏం చేశాడటండి భగవాను? భగవాన్ ఏం చేశాడటండి? నాకు తెలియచేట్లు ఉన్నాయి, నాకు ధైర్యం ఉంది, నాకు ధైర్యం ఉంది. లోపల ఏదో బ్రహ్మం ఉంది, బ్రహ్మం ఉంది అంటున్నారు. ఎవరో తెలుసుకున్నారు, ఆడు తెలుసుకున్నాడు, ఈడు తెలుసుకున్నాడు, అంటే నేనెందుకు తెలుసుకోకూడదు అనుకున్నారటండి. ఎవరండి? రమణ మహర్షి గారు అన్నట్టుండే, మరి వశిష్ఠుడు తెలుసుకున్నాడు, విశ్వామిత్రుడు తెలుసుకున్నాడు, వాడు తెలుసుకున్నాడు, వీడు తెలుసుకున్నాడు, నాకెందుకు తెలియకూడదని లోపలికి వెళ్ళారట. లోపలికి వెళ్తే కొంత దూరం వెళ్ళి మరి వెనక్కి వచ్చేసారట. కొంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చేసాక తెలిసిందట, ధైర్యం సరిపోదు, తెలివితేటలు సరిపోదు, గురువు అనుగ్రహం ఉండాలి, ఈశ్వర అనుగ్రహం ఉండాలి అని వెనక్కి వచ్చాక తెలిసింది. మరి వెళ్ళటం ప్రారంభించాక తెలియలేదన్నాడు. ఈశ్వరుడితో సంబంధం ఏంటి? నాకు తెలివితేటలు సరిపోతాయని కొంత దూరం ప్రయాణం చేశాను, వెళ్ళాక అప్పుడు అనుభవం వచ్చింది. కొంత దూరం వెళ్ళాక మనకి మన తెలివి పెట్టేది సరిపోదు, ఏదో హయ్యర్ పవర్ హెల్ప్ కావాలని అప్పుడు అనిపించింది. అప్పుడు వెనక్కి వచ్చేసాను, వెనక్కి వచ్చేసి ఇప్పుడు నేను ఖాళీ కలిగిన ఈశ్వర అనుగ్రహం సంపాదించుకుంటాను, ఈ సహాయం ఉంటేనే కానీ, ఈ సపోర్ట్ ఉంటేనే కానీ ఆ లోయల్లోకి దిగలేను. అయితే మనం ఎంత దూరం వెళ్ళాలి లోపలికి? ఎంత దూరం వెళ్ళాలి? ఏదైతే ఇప్పుడు నీకు నేనుగా వ్యక్తం అవుతుందో, ఏదైతే దేహంతో తాదాత్మ్యం చెందుతుందో, అది లేదని తెలిసే వరకు, అది లేదు నిజంగా ఉందని అనుకుంటున్నావు కానీ నిజంగా లేదు, అది లేదని నీకు తెలిసే వరకు అంత దూరం వెళ్ళు. అది డిజప్పేర్ వరకు వెళ్ళు. ఇప్పుడు నీకు తలంపు తెలుస్తుంది కదా, ఇప్పుడు నేననే తలంపు నీకు తెలుస్తుంది కదా, అది నువ్వు చైతన్యం దాకా వెళ్ళమని లేదు. ఆ నేననే తలంపు తెలియని కూడా ఎందుకు తెలుసుందని పట్టుకో. ఆయనకు అడుగు బేరం అంటే ఇష్టం ఉంది అని చెప్పి క్యాష్ డౌన్ అంటాడు. అది అడుగు అంటే ఇష్టం ఉంది. తెలియని కూడా వదిలే, దేవుడు చైతన్యమో ఆత్మ ఏదో అంటున్నారు, నీకు ఆ మాట తెలియదు. తెలియని కూడా వదిలే, ఇంకా తెలియని కూడా వదిలేదు. అది తెలిసి నేననే తలంపు నీకు తెలుస్తుంది కదా, అది కనిపిస్తుంది కదా, అది కనిపించడంతో దూరం వెళ్ళు. అప్పుడు ఏమవుతుంది? నీకు అమృత అనుభవం కలుగుతుంది. అంచేత నువ్వు అది నేను, ఇది నేను, ఇది నేను, అది నేను, అయాం సోన్ సో, అయాం సోన్ సో, అయాం సోన్ సో, అది నేను, ఇది నేను కానీ తాదాప్యం పొంది కాలం అంతా పాడు చేసుకున్నప్పుడు లోపల ఉన్న చైతన్య ప్రవాహంతో తాదాప్యం చెంది నువ్వు కానిదానితో తాదాప్యం చెందే ముందు నీ హృదయంలో ఆ చైతన్యంతో ఐడెంటిఫై అవ్వు. నువ్వు కానిదానితో ఐడెంటిఫై అయ్యేది ఏదైతే అవునో దానితో ఐడెంటిఫై అవ్వు. ఒకవేళ నువ్వు ఐడెంటిఫై అవుతున్నావు మాత్రం చేత కానిదాన్ని అవ్వవు. ఈ శరీరమైన శరీరమైన నువ్వు అనుకుంటూ కూర్చోవడం శరీరానికి వచ్చి చావు ఆగిపోదు. కొంచెం అనుకోద్దినప్పుడు అంటాడు, ఈ శరీరమే నేను, ఈ శరీరమే నేను, ఈ శరీరమే నేను అనుకో. కానీ దానికి వచ్చి చావు మటుకు ఆగదు, దానికి వచ్చి చావు మటుకు ఆగదు. ఏం చేత? దాని ధర్మమే చనిపోవటం. ఒక నీ కోపం వస్తా అనుకో, కోపాన్ని నేను, కోపాన్ని అనుకో, అది నువ్వు, అది నువ్వు కాదు. నువ్వు కానీ కాదు కాబట్టి ఆ కోపం కొంటే చెప్పుడు అయిపోతుంది. అంటే భగవాన్ చెప్పింది ఏంటంటే, నువ్వు ఎవరో నీకు తెలియనప్పుడు ఇవన్నీ వస్తాయని, ఇవన్నీ నీకు వస్తాయి. ఆ ప్రవాహంతో తాదాత్మ్యం చెందు, ఆ ప్రవాహం చూడు, ఆ ప్రవాహంలో ఊగిసిరాడు, ఆ ప్రవాహంలో, ఆ చైతన్య ప్రవాహంలో ఊగిసిరావుడు. తొందరపడకు, ఎప్పుడొచ్చేస్తున్నా ఎదురు చూస్తున్నట్టు ఉండకు. ఇప్పుడు భగవాన్ చెప్పింది ఏంటంటే, నువ్వు తొందరపడకపోయా, ఎక్స్పెక్టేషన్ వద్దు. ఎక్స్పెక్టేషన్ వల్ల నీకు టెన్షన్ రావచ్చు, టెన్షన్ వల్ల బీపీ రావచ్చు. నీకు ఎక్స్పెక్టేషన్ వద్దు. అసలు వచ్చేది ఏదో వస్తుంది, రాంది ఏదో రాదు. ఒక నీ ప్రారంభంలో వచ్చేది ఉందనుకో, రాకూడదని ఆగదు. నువ్వు తొందరపడకుండా నిదానంగా చెయ్యాలి. కొంతమంది అంటే ఉంటారు, ఎవరైనా పండు ఇచ్చినా మేము పుచ్చుకోమని, ఆయన తెలియదు, అది కూడా అహంకారం. నువ్వు తొందరపడకుండా నిదానంగా చేస్తే నీ వృత్తి నీకే విధంగానూ అవరోధం కావాల్సిన లేదు. ఇంతకీ హెడ్మాస్టర్ గొడవలోకి ఇక్కడ దిగేముండదు. హెడ్మాస్టర్ గొడవలో మొదలు పెట్టినది ఎందుకు? మళ్ళీ హెడ్మాస్టర్ మీరు హెచ్ఎం గారు, మీరు ఏం చేస్తారు? మీరు తొందరపడకండి, మీరు తొందరపడి రాగినమ్మని వద్దు, నిదానంగా చేసుకోండి మీ పని. పని చేస్తూ మీరు పెర్ఫెక్షన్ సంపాదించండి. మిమ్మల్ని ఏమో పొగిడి వాళ్ళు ఉంటారు, టీచర్స్ విమర్శించే వాళ్ళు ఉంటారు. 10 మంది అన్న చోట ఏదో వస్తుంది కదా మనం. అసలు మరి ఏది అనకం, ట్రైనింగ్ అవడానికి భూమి మీదకి వచ్చాం కదా మనం. కేవలం అన్నం తినడానికి, బట్టలు కట్టుకోవడానికి కాదు కదా, ట్రైనింగ్ అవడానికే వచ్చాం. కొంతమంది మేస్టర్లు అలా ఉంటారు, కొంతమంది ఈ మేస్టర్లు ఉంటారు. ఆ ఊళ్ళో మీ స్కూల్లో 4 పార్టీలు ఉండొచ్చు. మీరు మటుకు దేనితో తాగొచ్చాం పొందొద్దు. మీ నిదానంగా మీ పనేది మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇప్పుడు స్కూల్లో 20 మంది టీచర్స్ ఉంటారనుకోండి, 4 పార్టీలు ఉంటాయి. అందరూ పైగా అందరూ చదువుకున్న వాళ్ళు, 4 పార్టీలు అని చదువుకున్న వాళ్ళందరికీ రమణ మహర్షి ఓ పేరు పెట్టాను. అది వాళ్ళు లెర్నర్డ్ ఇగ్నోరెన్స్ అన్నాడు. చదువుకున్న మూర్ఖులు, చదువులేని మూర్ఖుల కంటే చదువుకున్న మూర్ఖులతో ప్రమాదం ఉంటుంది సమాజానికి. ఏం చేయాలంటే వాళ్ళకి మూర్ఖత్వం ఉంటుందా, మూర్ఖత్వాన్ని సపోర్ట్ గా చదువు ఉంటుంది. అంటే వాళ్ళ వల్ల ఎక్కువ ప్రమాదం. ఈ హెడ్మాస్టర్ ఇంక విడిచిపెట్టడం లేదు. యాని పోనీ సన్యాసం పుచ్చుకుంటే ఎలా ఉంటుంది నాకు అంటున్నారు హెడ్మాస్టర్. హెడ్మాస్టర్ మాస్టర్ తోటి పడలేక ఈ గొడవ, ఈ మాస్టర్ తోటి పడలేకని పాపం నిజంగా సన్యాసం పుచ్చుకోవాలని లేదండి. సన్యాసం అనేది పాజిటివ్ గా పుచ్చుకోవాలి. కానీ ఇంటికాడ కోపం వచ్చి, ఈ స్కూల్లో కోపం వచ్చి మనం సన్యాసం పుచ్చుకుని అంత ఎంతకాలం నిలబడుతుంది? నిలబడదు. అది అదే భగవాన్ కూడా కొంతమంది ఆక్షేపించేవారు ఈ మాట. నువ్వు ఇంటికాడ నుంచి చేసుకోవచ్చు అనేవాడు భగవాన్. వాడన్నవాడు మీరు మట్టుకు ఇంటికాడ నుంచి పారిపోయి వెళ్ళిపోవచ్చు అనేవాడు. అంటే భగవాన్ అనేవారు, నీ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను, నీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తున్నాను. కానీ నేను ఇంటికాడ నుంచి పారిపోయినప్పుడు ఎవరినైనా సలహా అడుగుదామని ఆలోచన నాకు రాలేదు. నువ్వు సలహా అడుగుదామని ఆలోచన వచ్చింది. అంటే నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. నా దేహం ఇక్కడ ఎందుకు వచ్చింది? నా ప్రారంభంలో ఇక్కడ ఉండవలసి వచ్చింది. దేహం ప్రారంభంలో ఇక్కడ ఉండవలసి వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నాను. అరుణాచలం వచ్చి నేను కొత్తగా పొందింది ఏమి లేదు. అరుణాచలం వచ్చి నేను కొత్తగా పొందింది ఏమి లేదు. నేను పొందింది ఏదో మధురైలోనే పొందాను. అయితే అరుణాచలం ఎందుకు వచ్చిందంటే దేహ ప్రారంభం టీచింగ్ కోసం వచ్చింది ఇక్కడ. అందుకంటే ఏం పర్లేదు. అంటే ఇందులో రహస్యం ఏంటంటే, నీకు ఎప్పుడైతే జీవలక్షణాలు పోయినా సడన్ గా మీ దేహాన్ని ఈశ్వరుడు స్వాధీనం చేసుకుంటాడు. అంటే దేహం దేవాలయం. కృష్ణుడు అంటాడు, నువ్వు పెట్టే పువ్వులు పూజ అనుకుంటావు, నువ్వు ఎరిగించే అగరత్తులు పూజ అనుకుంటావు, అది పూజ కాదు. నీ లోపల ఉన్న భక్తి పూజ. నువ్వు పుష్పాలు పెడతావు పట్టణం దగ్గర, అది పూజ అనిపిస్తుంది నీకు. అగరత్తులు ఎరిగించేలా తిప్పుతావు, అది పూజ అనిపిస్తుంది, అది కాదు. నీ హృదయంలో భక్తి ఉంది నా పట్ల, ఆ భక్తి పూజ, అది నిజమైన పూజ. మీరు చేసే పని కూడా పర్ఫెక్ట్ గా చేస్తే చేతులతో చేసే పూజ, నోటితో చేసే పూజ కంటే చేతులతో చేసే పూజ ఇంకా మంచిది. అంటే మీకు ఇంకెక్కువ మంచి ఫలాన్ని ఇస్తున్నాం మీకు చేతులతో చేసే పూజ. అంటే ఇప్పుడు ఇంతకీ మీరు ఏమంటున్నారంటే, నేను సన్యాసం పుచ్చుకోమంటారో కాషాయ గుడ్లు వేసుకుంటాను, ఈ మాస్టర్తో కూడా ఎంత గొడవ వస్తానంది కూడా, హెడ్మాస్టర్ గొడవ ఇది. పోనీ కాషాయం వేసుకుంటే ఎలా బాగుంటుందంటే, భగవాన్ ఏమంటున్నారంటే, కాషాయం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించింది. వైరాగ్యం కూడా మనస్సుకు సంబంధించింది. కొంతమందికి 1 రూపాయలు అయిపోయినా వైరాగ్యం ఉండదు, కొంతమందికి 1000 కోట్లు ఉండి వైరాగ్యంగా ఉంటారు. అంటే ధనం లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళందరూ వైరాగ్యవంతులని కాదు, అది మనస్సుకు వైరాగ్యం అనేది మనస్సుకు సంబంధించిన విషయం. ఇది సన్యాసం కూడా అటువంటిది, భగవాన్ సన్యాసం కూడా అటువంటిది. సన్యాసి అంటే కర్మ ఫలత్యాగి సన్యాసి. అది వాడు ఎందుకు చేసుకున్నారంటే సామాజిక ధర్మంకు ఒక రక్షణ, ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది వాళ్ళకి. ఆ బట్టలు వేసుకోవటం వల్ల కొంత ప్రొటెక్షన్ వస్తుంది, వాళ్ళని ఎవరు పెళ్లికి తిరగరు. సన్యాసిని ఎవరు పెళ్లికి తిరగరు, పిలిచిన వాళ్ళు ఎవరు. ఏదో కొంత సామాజానికి దూరంగా ఉండటం కోసం కొంతవరకు ఆ బట్ట వాళ్ళకి ప్రొటెక్షన్కి ఉపయోగపడదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, మన సన్యాసం అనేది కృష్ణుడు సన్యాసానికి అర్థం చెప్పి కర్మ ఫలత్యాగి సన్యాసి. అంటే కానీ బట్టలు కాదు అక్కడ. భగవాన్ ఎంత వండర్ఫుల్ గా చెప్తారంటే టీచింగ్, గృహస్థులందరూ మేము గృహస్థాశ్రమంలో గృహస్థాశ్రమంలో ఉన్నాం అనుకుంటారు, సన్యాసులందరూ మేము సన్యాసాశ్రమంలో మేము సన్యాసాశ్రమం ఉంటారు. ఆత్మ చైతన్యం వీళ్ళకి అక్కర్లేదు, వాళ్ళకి అక్కర్లేదు అన్న, ఎవరికి అక్కర్లేదు అన్న. ఈ గృహస్థాశ్రమంలో వాళ్ళందరూ మేము గృహస్థులం 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 అనుకుంటారు, సన్యాసాశ్రమంలో మేము సన్యాసం మేము సన్యాసం అని వాళ్ళకి ఆ బట్టను బట్టి ఆ సన్యాసం వచ్చింది కదా, మేము సన్యాసం మేము సన్యాసం వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి చైతన్యం కూడా ఉండదు, వీళ్ళకి చైతన్యం కూడా ఉండవలసినది. నువ్వు సన్యాసాశ్రమంలోనో గృహస్థాశ్రమంలోనో నువ్వు చేయవలసింది ఏంటంటే ఆ చైతన్యం తరకు స్మృతి నీకు ఉండాలి, అది నిజమైన సన్యాసం. కొంతమంది ఇంటికల్ కోపంతో పూట అన్నం మానేస్తూ ఉంటారు, అది సన్యాసం అనుకుంటున్నారేమో, అది వైరాగ్యం అనుకుంటున్నారేమో, అది సరిగ్గా అర్థం చేసుకున్నది. మీరు ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదు మీకు. మీకు ఇంటికాడ కోపం వచ్చి అన్నం మానేస్తారనుకోండి, అది ఉపవాసం కాదని. ఒకవేళ ఇంటికాడ ఏదైనా కోపం వచ్చి కొంతమంది పరిపడేసి లోపల కూర్చుంటారు, మీకు అర్థమవుతుందండి. ఇదంతా సన్యాసం కాదు, వైరాగ్యం కాదు ఇది. అంటే మీ గురించి మీకు అవగాహన కావాలి, అది నేను చెప్పి. ఇది సన్యాసము, ఇది కోపము, ఇది వైరాగ్యము, ఇది ఉక్రేషము, ఇది ఉద్రేకము, ఇది పొంగు. మిమ్మల్ని ఎవరైనా పొగుడుతారనుకోండి, అప్పుడు మీ అహంకారం ఏం చేస్తుంది, అది పొంగుతుంది. అప్పుడు మీ స్వరూపానికి దూరం అయిపోతారు. మీరు ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా నిర్వికారంగా ఉండాలి, ఆ పొగిడినా మిమ్మల్ని మీరు నిర్వికారంగా ఉండాలి. అప్పుడు మీకు ఆత్మజ్ఞానం సమీపంలోకి వస్తుంది. చైతన్యానికి అంటే చైతన్యానికి దగ్గరగా జరుగుతూ ఉంటారు. ఏది నిందాస్తుతులకు దూరంగా ఉంటే మీరు అంటే హెడ్మాస్టర్ మీ డ్యూటీ నుంచి మీరు పారిపోకండి. మీ డ్యూటీలోనే మీరు దేవుణ్ణి చూడండి. మీ డ్యూటీ విడిచిపెట్టి మీరు పారిపోవద్దు. డూ యువర్ డ్యూటీ. నీ పనేది నువ్వు సక్రంగా చెయ్యి, ఆ చేసేది కూడా ఇష్టంగా చెయ్యి, అంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, అంటే ముఖ్యమైన విషయం ఏంటి, నువ్వు చేతులతో ఏ పని చేస్తున్నా మనసుకి వాండరింగ్ లేకుండా చూసి మనసును సాధ్యంత వరకు హృదయాభిముఖంగా వెళ్ళేటట్టు చూసుకో. మనసుకి వాండరింగ్ వద్దు, మనసుకి చేపలమే ప్రమాదం. నువ్వు చేతులతో ఏ పని చేస్తావో దానివల్ల కలుషితం అవ్వు. చేపలని వల్ల నువ్వు కలుషితం, తొందరగా పొల్యూట్ అయిపోతావు, తొందరగా నువ్వు పొల్యూట్ అయిపోతావు. అంటే విషయాల్లోకి నువ్వు మనసు వెళ్తావు అనుకో, ఆ బురదంతా పోయేసుకొస్తుంది మనస్సుకి. మనసు పూర్తి లోపలికి వెళ్తా అంటే ఆ చైతన్యం తాలూకు, ఆ కాంతి తాలూకు, ఆ శాంతి తాలూకు చిహ్నాలు నీకు తెలుస్తాయి. అసలు మనిషి ఎక్కడ ఉండాలా, ఇంకో చోటికి వెళ్ళాలా అంటే నువ్వు అంటే హెడ్మాస్టర్ ఉద్యోగం చెయ్యాలా వదిలేయాలా కాదు నువ్వు ఆలోచించి, అసలు నీ మనసు లోపలికి వెళ్తానో బయటకు వస్తామో చూసుకో. దానికి హెడ్మాస్టర్ ఉద్యోగం వదిలేయటమో మానేయటం కాదు ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది. నీ మనసు లోపలికి వెళుతుందో బయటకు వస్తుందో అది చూసుకోవయ్యా. భగవాన్ ఒకటే చెప్పారు, ఇంకా 90 మాటలు అక్కర్లేదు. ఈ ఒక్క వాక్యం మీరు జ్ఞాపకం ఉంచుకుని ఎవరింటికారు వెళ్ళిపోండి, రేసుకోరు. ఒకటే మాట ఇంకా ఎంత అక్కర్లేదు. ఈ పుస్తకంలో ఉన్న సారం అంతా ఒకటి మాట, మనసు బయటకు వెళ్ళిందో లోకం, లోపలికి వెళ్తే చైతన్యం, బయటకు వెళ్తే అజ్ఞానం, లోపలికి వెళ్తే జ్ఞానం, బయటకు వెళ్తే దుఃఖం, లోపలికి వెళ్తే సుఖం, బయటకు వెళ్తే అశాంతి, లోపలికి వెళ్తే శాంతి, బయటకు వెళ్తే సస్థరం, లోపలికి వెళ్తే అమృత స్థితిని, ఆ చావు లేని స్థితిని పొందుతావు. అది లోపలికి పంపుతావు బయటికి పంపుతావు అది చూసుకో. పని అంటావా, నీ దేహ ప్రారంభాన్ని బట్టి ఏ పని వస్తే ఆ పని చేయి. నువ్వు యజ్ఞాసం చేస్తున్నావు, అందరూ యజ్ఞాసం చేయరు, అందరూ తలవ పని చేయరు, అందరూ తలవ పని చేయరు. కానీ ఎవడు ఏ పని చేసినా, వాడు సన్యాసాశ్రమంలో ఉన్నా గృహస్థాశ్రమంలో ఉన్నా ఏ ఆశ్రమంలో, మనసు లోపల కడతాందా బయటకు కడతాందా నువ్వు చూసుకోవాల్సింది. అది ఒకటే, ప్రతి మనిషి ఒకే పని చేయడు కదా, ప్రతి మనిషి ఒకే పని చేస్తే లోకంలో నడుస్తుంది. భగవాన్ చెప్పింది ఒక్క వాక్యం అర్థం చేసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనస్సు లోపలికి వెళుతుందా బయటకు? బయటికి వెళ్తే ఏమవుతుంది? అహంకారం అవుతుంది. లోపలికి వెళ్తే ఆత్మ అయిపోతుంది. ఒక్క వాక్యం చాలు, రిమెంబర్ ఇట్, రిమెంబర్ ఇట్, సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. మోర్ రిమెంబర్ దిస్ సెంటెన్స్. బయటికి వెళితే అహంకారం, లోపలికి వెళ్తే ఆత్మ. అలా పంపితే అహంకారం అవుతావు, ఇలా పంపితే ఆత్మ అవుతావు. నువ్వు ఏ పని చేస్తున్నావు? నువ్వు వంట వండుతున్నావా, ఇంకో పని చేస్తున్నావా, లేకపోతే బజార్కి వెళ్ళి కూరగాయలు చేస్తున్నావా? అది ముఖ్యం కాదు, మనసు ఎట్టెడుతుందో చూసుకో. ఇంకే బంధనం ఎవరికి? మనసుకి. మోక్షం ఎవరికి? మనసుకి. శరీరానికి కాదు, శరీరానికి శ్మశానంలో కాయ చేస్తారు, శరీరానికి మోక్షం కాదు. మోక్షం ఎవరికి? ఏ నేనైతే దేహంతో తాదాత్యం పొందుతుందో ఆ నేనులోంచి విడుదల మోక్షం. ఆ నేనులోంచి విడుదల ఎప్పుడు పొందుతావు? దాని మూలంలో ఉన్న ఆత్మను చూస్తే పొందుతావు. అయితే నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నది ముఖ్యం కాదు, నీ పొట్ట కోసం ఏ పని చేసుకుంటున్నావు అన్నది ముఖ్యం కాదు. లోపలికి వెళ్తాందో బయటకు వస్తుందో చూసుకో. విప్ర చేరిపోను అనేది చెప్పాడు. 24 గంటల ప్రపంచంలోకి చేరిపోయిన ప్రపంచంలోకి ధనవంతుడు. అది మన అందరికీ గర్వకారణం. మన దేశంలో ఒక వ్యక్తి ప్రపంచానికి ధనవంతుడు. 24 అవర్స్ అది షేర్ మార్కెట్ లో 24 అవర్స్ లో అయిపోయాడు. వాడు అన్నాడు, ఈ రోజున మీరే మొరగాడికి ఇచ్చినన్నాడు. ఇది ఎంతసేపు నిలబడుతుంది? ఇంకో 2 రోజులు ఇంకోటి ఇచ్చినా అయిపోతాడు. ఇప్పుడు దీంతో తాదాత్యం పొందితే నాకు దుఃఖం మిగులుతుంది అన్నాడు. నేను రిచ్ మ్యాన్ అవ్వడం, ఇంకో 4 రోజులు షేర్ మార్కెట్ మారిపోతాను, ఇంకోటి రిచ్ మ్యాన్ అవుతాడు. ఇప్పుడు నేను రిచ్ మ్యాన్ అనుకుంటే అప్పుడేమవుతాను వాళ్ళు? అప్పుడు నాకు ఏం మిగులుతుంది? ఈ రిచ్ మ్యాన్ వరల్డ్కి రిచ్ మ్యాన్ అనుకోవడం కుదరదు కదా. ఇంకో 4 రోజులు మళ్ళీ దుఃఖం మిగులుతుంది. ఇలా అనుకోవటం ఎందుకు? దుఃఖపట్టడం ఎందుకు? రోజు బాడి చేసుకోవటం ఎందుకు? కాలు కడుక్కోవటం ఎందుకు? అంటే నీ వృత్తి నీ చేతిలో లేదు, నీ వృత్తి నీ చేతిలో లేదు. కొంతమంది టీచర్స్ అవుతారు, డాక్టర్స్ అవుతారు, డాక్టర్స్ అవుతారు, టీచర్స్ అవుతారు, బైపీసీ చదువుతారు. వాళ్ళు ఏబీఎస్సీ చదివేద్దాం అనుకున్నారు పూర్వం. ఎవరో చెప్తారు ఎంబీబీఎస్ కూడా సీటు పెట్టినారు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి వచ్చేస్తుంది. కొంతమంది నేషనల్ అవుదామని డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. మీకు అర్థమవుతుందో? డాక్టర్స్ అవుదామని పొలిటీషియన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి జయప్రకాష్ నారాయణ ఇప్పుడు ఆయన ఐఏఎస్ ఉన్నాడు చూడండి, కొంతకాలం ఉద్యోగం చేశాడు, ఈస్ట్ గోదావరి కలెక్టర్ చేశాడు, ఏదో సోషల్ సర్వీస్ ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి సంఘ సేవ అనేది చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఏదో రకంగా సమాజానికి ఉపయోగపడాలని. అంటే మీరు ఐఏఎస్ చదివారు, మన పాలకుల్లో కలుసుకున్నాం మీటింగ్లో ఆయన నేను. మీరు ఐఏఎస్ చదివారు, ఉద్యోగం విడిచిపెట్టారు, ఉద్యోగం విడిచిపెట్టేశారు, మంచి సాలరీ, మీరు సర్వీసులు ఉంటే చీఫ్ సెక్రటరీ అవుతారు, మరి మీ అమ్మగారు మీ నాన్నగారు బాధపడలేదు కదా అని అన్నాడు. అంటే ఆయనన్నాడు, మీ అమ్మగారు మా నాన్నగారు బాధపడ్డారు, మీతో ఎవరైనా చెప్పారా అన్నాడు. చెప్పక్కర్లేదా, మాత్రం తెరకాయ ఉందని అన్నాడు, బాధపడ్డారన్నాడు. అని అన్నాడు, మీకు ఎవరైనా చెప్పారా మా అమ్మాయి వాళ్ళు ఎవరు బాధపడుతుంది? న్యాచురల్గా అటాచ్మెంట్ వాళ్ళు బాధపడతారు, ఇంత చదువుకుని ఉద్యోగం వదిలేశారని. పేరెంట్స్ బాధపడతారు కానీ దానికి ఏం రుజువులు సాక్ష్యాలు అక్కర్లేదని అప్పుడు అంటున్నాడు. నిజంగా బాధపడ్డారు, మీకు ఎవరైనా వచ్చి చెప్పారా అంటున్నాడు. నన్ను అది న్యాచురల్ అటాచ్మెంట్ ఉంటుంది కదా కొడుకు, ఆ సంఘం మీద అటాచ్మెంట్ ఉంది, ఆ అటాచ్మెంట్ కొడుకు వాళ్ళకి దుఃఖం వస్తుంది. అటాచ్మెంట్ ఈజ్ బాండేజ్, అటాచ్మెంట్ ఈజ్ సిన్, అటాచ్మెంట్ ఈజ్ సారో. ఈ దేహం కూడా వదిలేయండి మీరు. దేహం భగవాన్ ఏమంటారంటే అది ప్రారంభం. ఆ దేహం ఇప్పుడు మనం ఎక్కడున్నాం? బలి చక్రవర్తి స్థానం. ఈ పెద్ద ప్లాన్ చేసుకుని వచ్చాం, ఏదో అలా వచ్చాం. ప్రసాద్ గారు మనం అనుభవి చేయటం, అలా వచ్చేసి ఇక్కడ పడి ఉన్నాం ప్రస్తుతం. మళ్ళీ సాయంత్రానికి విశాఖపట్నం పోతుంది ఈ దేహం. ఈ శవం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ శవం ఏ ఊళ్ళో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. దేహం కూడా వదిలేయమంటున్నారు. ఏం చేయండి? ప్రారంభ దేహం ఏ గంటలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది దేహం. ఆ దేహం కూడా వదిలేయండి. ఏ గంట ఏ వృత్తి చేయాలో, దేహం ఏ వృత్తి చేయాలో, ఏ పని చేయాలో ఆ పని చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నిజంగా నేను ప్రవచనాలు చెప్పడం నేను ఇష్టంగా చెబుతున్నానంటే 100 రూపాయలు ఇష్టంగా చెప్పడం లేదు. అంటే డాక్టర్ అమ్మ గారి మాట నేను చాలా ఉపనిషత్తులో తీసుకుంటున్నాను. ఎవడో నాకు మాటలు వద్దు, నాకు మాటలు వద్దు, రాతలు వద్దు, హృదయంలో ఏదో ఉందంటున్నారు, అది నాకు అనుభవం తీసుకురండి. ఇంకేం అక్కర్లేదు, మిగతా అన్ని ఓట్లేదు సున్నా. ఉపనిషత్తు అనిపించింది నాకు. ఆ వచ్చిన ప్రారంభం ఖర్చు అయిపోయిన తర్వాత ఇంకా దేహం ఉండదు, ఆ పని పూర్తి అయిపోతుంది. కొంతమంది అన్నం తింటూ తింటూ చచ్చిపోతారు,
మూడు ముద్దలు తింటారు, నాలుగు ముద్దలు, నాలుగు ముద్దలు చనిపోయిందో అది చనిపోతుంది. అది దేహం కూడా వద్దు మీకు. దేహం ఏ రోజున చనిపోవాలంటే ఆ రోజున చనిపోతుంది. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి ఆ దేహం ఏ పని చేయడం, ఆ పని మీకు ఇష్టం లేకపోయినా పని మీరు చెయ్యరు. ఇష్టం లేకపోయినా పని మీరు చేయించదు లేదు, మీకు ప్రారంభం ఉండదు కాబట్టి. అంటే కొంచెం ఇష్టం లేకుండా చేసి మీరు ఇష్టం ఇష్టం పెట్టి చేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది మీకు. మీకు ఏమవుతుంది, కొంచెం ఈజీ అవుతుంది, ఊరుకోవడం తగ్గుతుంది, ఇచ్చరాలు పట్టుకుని తగ్గుతుంది, చిరాకులు పరాకులు కూడా తగ్గుతాయి. ఇష్టం మీద కనుక చేస్తాంటే చిరాకులు పరాకులు తగ్గుతాయి. అంటే మనిషి ప్రారంభాన్ని బట్టి దేహం నడుస్తుంది. ఆ దేహయాత్ర మట్టి నువ్వు ఏం ఆపు చేయడం, పలాను రోజున ఆ దేహం చనిపోవాలంటే చనిపోతుంది. అంటే నువ్వు నీకున్న స్వేచ్ఛ అంతా ఏమిటంటే నువ్వు ముగిస్తున్నావు. నీకున్న స్వాతంత్ర్యం ఏంటంటే నీకున్న స్వేచ్ఛ ఏంటంటే భగవాన్ ఇంకోటి చెప్పారు, మనోనిగ్రహం ఆ జన్మహత్యను అనకూడదు. మనస్సు నియమించుకోవటం అనేది మనస్సును నిగ్రహించటం, మనస్సును నియమించడం అనేది నా జన్మహక్కుని అనుకోద్దు. ఎంతో కొంత కష్టపడి కృషి చేస్తే సాధన చేస్తే నిగ్రహం వస్తుంది. నీ పొట్ట కోసం ఎంతో కొంత కష్టపడుతున్నారు కదా, కష్టపడుతున్నారు. అలాగే మనస్సు నియమించుకోవడానికి, మనస్సును నిగ్రహించుకోవడానికి ఎంతో కొంత నువ్వు పని చేయాలి. అది చెయ్యవనుకో, అది చేయకుండా మనస్సు ఎందుకు నిగ్రహంలోకి రాదు అని ప్రశ్నిస్తూ కూర్చు. దాని గురించి నువ్వు ట్రై చేయి, దాని గురించి మైండ్ కంట్రోల్ కోసం నువ్వు ట్రై చేయి. అంటే విద్యుత్ అండర్స్టాండింగ్ కూడా నీ మైండ్ కంట్రోల్కి సహకరిస్తుంది. సబ్జెక్ట్ని అండర్స్టాండింగ్ చేసుకోవడంలో కూడా నీ మైండ్ కంట్రోల్కి అండర్స్టాండింగ్ లేదు, శరణాగతి వల్ల కూడా మైండ్ కంట్రోల్ వస్తుంది. మీరు ట్రూ సరెండర్ వల్ల కూడా, నిజమైన శరణాగతి వల్ల కూడా మనసుని నిగ్రహించుకోవాలనుకోక్కర్లేదు. ట్రూ సరెండర్, రియల్ సరెండర్ వల్ల కూడా, రాయల్ సరెండర్ వల్ల కూడా మనసు మీకు ఆటోమేటిక్ గా స్వాధీనంలోకి వచ్చేస్తుంది. అది దేని ఫలం? శరణాగతి ఫలం. దేని ఫలం అది? శరణాగతి ఫలం. శరణాగతి వల్ల కూడా మీకు తెలియకుండా మీ ఇంద్రియాలు మీ మనస్సు మీకు స్వాధీనంలోకి వచ్చేస్తాయి. డైరెక్ట్ గా వాటిని ఫేచ్చారు అక్కడ. ఈశ్వరుడు చోటు మీరు శరణాగతి కూరిందనుకోండి, మీ మనస్సు ఈశ్వరుడు పాదాల మీద నిలబడతామనుకోండి, అది ఆటోమేటిక్ గా బాడీ అంతా మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అంటే అండర్స్టాండింగ్ వల్ల మైండ్ కంట్రోల్, సబ్జెక్ట్ ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల కూడా మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. ఈశ్వరుని శరణ వేడుకోవడం వల్ల కూడా మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. అంచేతను నువ్వు వ్యాపకాలను చేయించడం, వృత్తిని చేయించడం బయట కాదయ్యా, లోపల చేయించు. ఉద్యోగం విడిచిపెట్టేస్తాను ఈ గోళం ఇంట్లో లోపలి చేయాలి, ఇదే గోళం. ఉద్యోగం విడిచిపెట్టేస్తాను, ఉద్యోగం విడిచిపెట్టే లోపల విడిచిపెట్టే వ్యాపకం. నేనేదో పెద్ద హెడ్మాస్టర్ చేస్తాను, నేనేదో ఉద్యోగం చేస్తున్నాను, ఆ భావన లోపల విడిచిపెట్టే చేతి దొరికేసి పని చెయ్యి. ఉద్యోగాన్ని విడిచిపెట్టాలంటే లోపల విడిచిపెట్టే, కానీ చేతులు దొడ్డు పని చేసే పని మటుకు నేను చేస్తాను. అది రామకృష్ణ పరమేశ్వర గారు చెప్తా ఉంటారు, నీటిలో పడవ ఉండొచ్చు, నీటిలో పడవ ఉండొచ్చు, కానీ పడవలో నీరు ఉండకూడదు. నీటిలో పడవ ఉండొచ్చు, కానీ పడవలో నీరు ఉండకూడదు. మనకి ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్, ఆ కాస్మిక్ కాన్షియస్నెస్ అంతటా వ్యాపించిన చైతన్యాలు మన వెళ్ళి ఐక్యం వెళ్ళి ఆ ఐక్యం వారంటే మూడు జ్ఞానాలు బాగా. మూడు జ్ఞానాలు అంటే ఇంతే కదా అనిపిస్తాను. మూడు జ్ఞానాలు అంటే నువ్వు కడుపు మామూలుగా భోజనంలో చూస్తే ఎన్ని జ్ఞానాలు దాటాలి? ఈశ్వరుడు ఐక్యం అవటానికి మూడు జ్ఞానాలు దాటాలి. ఆ మూడు జ్ఞానం శంకరాచార్య వారు ఏం వాసన చెప్పారు? దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. ఈ మూడు వాసనలో కూడా లోకవాసన కంటే, శాస్త్రవాసన కంటే దేహవాసన మరింత భారీ. మీరు ఇంటికి అందరూ ఇంటికి వెళ్ళిపోండి, ప్రశాంతంగా కూర్చొని ఎప్పుడూ నువ్వు అరగంట గంట రోజు ఏకాంతంగా కూర్చోండి. మీరు ఏకాంతంగా కూర్చున్నప్పుడు మీకు తరాంపు ఎప్పుడైనా వస్తారంట. ఈ తరాంపు ఎందుకు వస్తుందని మీరు ప్రశ్న వేసుకోండి. మీ దేహమే కేంద్రం, ఈ తరాంపు నాకు ఎందుకు రావాలి అని మీలో మీరే ప్రశ్న వేసుకోండి. తిరిగే కారణం ఎక్కడికి వస్తుంది? మీ శరీరం దగ్గరికి వస్తుంది. అదే దేహవాసన. అది ఏం వాసన? దేహవాసన. అది ఈ మూడు జనంలో దాటాలి. మూడు జనంలో భగవాన్ ఏమన్నారంటే సబ్జెక్ట్ మీద అర్థమైతే ఇప్పుడు దాటతావు, ఓవర్కమ్ చేస్తావు, సబ్జెక్ట్ అర్థం అనుకుంటే ఏమో బంతి చంద్ర దారిపోయిన తర్వాత ఎంత దూరం దారిపోతుంది. సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వలేదనుకో ఎంత దూరం వెళ్తావు. అదేనా విచారణ మార్గమైనా పర్వాలేదు, శరణాగతి మార్గమైనా పర్వాలేదు, ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా, ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా ఈ నిజమైనలోంచి విడిదలపొందాలి. ఏ నేనులోంచి? ఈ దొంగనయంలోంచి విడుదలపొందాలి. ఏమైనది దొంగనయంలోంచి, నిజాన్యంలోంచి, బాడీ బౌండరీ నుంచి విడుదల. మోక్షం అంటే విడుదల, మోక్షం అంటే ఆచార్య స్వాముల వారు ఏమన్నారంటే ఈ భక్తులందరికీ మనకంటే దేవుడు వేరుగా ఉన్నాడు, దేవుడు వేరుగా ఉన్నాడు అనుకుంటా ఉంటారా, ఇంకా రోజు ఏదో అడుగుతూ ఉంటారా అని. ఎవరిని దేవుడు భక్తులే కానీ ఏదో అడుగుతూ ఉంటారు, మనకంటే వేరుగా ఉన్నప్పుడు ఏదో అడగాలనిపిస్తూ ఉంటారు. భక్తుడికేమో పోయి ఏది అడగకపోయినా మోక్షం అని అడుగుతూ ఉంటాడు కదండి. ఏదో అడుగుతూ ఉంటాడు, అట్ని అడగకుండా ఉండలేదు అట్ని అంటే మనకంటే నేరుగా ఉన్నాడు కాబట్టి. ఇంకా కర్మ కర్మ కొంతమంది యాక్టివిటీ, కొంతమంది నిరంతరం ఏదో కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఆల్వేజ్ బిజీ బిజీ బిజీ, ఎప్పుడు చూసినా బిజీ 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 అంటారు. ఎప్పుడు చూసినా ఆ బిజీ బిజీ అంటారు. వాళ్ళకి దేని మీద ఉంటుంది కదండి కాంక్ష, భోగం మీద ఉంటుంది. దేని మీద ఉంటుందండి భోగం మీద. భక్తుడికేమో కోరికలు మోక్షం ఏదోటి. ఈ కర్మ ఏంది ఎప్పుడు చాలా బిజీగా ఉండే వాళ్ళకి దేని మీద ఉంటుంది? భోగం మీద. అదే వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళకి దేని మీద అభిమానం ఉంటుంది. దేని మీద అభిమానం లేని వాడు ఎవడో మన సత్యనారాయణ గారు చేసిన ప్రసంగం తప్పని తెలిసిన వాడికి దేని మీద దేని మీద అభిమానం లేనివాడు ఒక్కడే ఉంటాడు. ఎవడాడు? తప్పని తెలిసిన వాడికి ఇప్పుడు దేని మీద సత్యనారాయణ గారు దేని మీద చేశారు ప్రసంగం? తత్వం గురించి చేశారు. తత్వం తెలిసిన వాడికి ఇంక దేని మీద అభిమానం ఉండదు. భక్తుడికి అభిమానం ఉంటుంది, కర్మ చేసేవాడికి అభిమానం ఉంటుంది. కానీ తత్వం తెలిసిన వాడు నువ్వెవడో వాడెవడో వాడికి తెలిసిన వాడికి మటుకి దేని మీద అభిమానం. ఆ దేహ ప్రారంభంలో వచ్చి చెప్పి వస్తా ఉంటుంది రాంగేడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల తిండిని నిన్ను చేరుతుంది, తిండిని తిండిని నిన్ను చేరుతుంది. తిన నా నేను తిన నా నేను శాంతమైపోవుదును అరుణాచల. అంటే నీ అత్తగారో లేకపోతే నీ జ్ఞానత్తో నీ దుఃఖాన్ని నీ నీ అశాంతికి నీ శాంతికి అడ్డొస్తున్నారు అనుకోకు. నీ లోపంలో దొంగనేనే నీకు అడ్డొస్తుంది నీ శాంతికి. ఒకవేళ నీ యొక్క లోయల్లోకి దిక్కుండా నీ లోపంలో దొంగనేనా అడ్డొస్తుంది. కానీ నీకు ఆళ్ళు అడ్డొస్తున్నారు, నీళ్ళు అడ్డొస్తున్నారు, జ్ఞానత్తు అడ్డొస్తుంది, అత్తగారు అడ్డొస్తుంది నీకు అనిపిస్తుంది. ఇంకా మనసు కళ అనిపిస్తుంది. కానీ అధ్యక్షుడు ఎవరు నీ శాంతికి? నీ లోపంలో దొంగనేను. అరుణాచల ఇస్తాడు, దాన్ని నువ్వు తినేస్తే నాకు నీకు ఆకలి పేరుతుంది, నాకు తేడా అవుతుంది. తిండిని నిన్ను చేరితే తిండిని నేను నువ్వు నా దగ్గర రాలేదు, నేనే నీ దగ్గరికి వచ్చాను కదా. అది తింటే ఇంకా తేలిక నీకు. తిండిని నిన్ను చేరితే తిన నా నేను, అప్పుడు నాకు శాంతి కలగదు. అండ్ బ్రోకెన్ హ్యాపీనెస్ అండ్ డైలిమిటెడ్ హ్యాపీనెస్ పర్రెంత హ్యాపీనెస్. ఇంకా దేహం ఉన్నా ఒకటి, వాడికి లోపలైన ఒకటి, లోపం కనిపించినా ఒకటి, కనిపించకపోయిన ఒకటి, అంతా తానే అంతా. అప్పుడు ఆ పరమ ఆ శాంతి ఊరికే శాంతిలో ఊగుసలాడుతూ ఉంటాడు. అప్పుడు అయ్యా ఆ దొంగ నేను పోయినప్పుడు కదా నీ హృదయంలో ఉన్న సుఖం నీ చేతికి అందేది. నీ జ్ఞాన గంగ, నీ హృదయంలోని జ్ఞాన గంగ అప్పుడు కదా నీ చేతిలోకి అందింది. తిండిని నిన్ను చేరితే తిన నా నేను శాంతమైపోవు, అప్పుడు కదా నాకు శాంతి శాంతమైపోవు అరుణాచల. నీ శాంతి పేరులో వాళ్ళందరికీ శాంతి ఉందనుకోకుండా పేరులో ఉంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ. Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare.
అంటే హరే కృష్ణుడిగా వచ్చాడు, హరే ఈ రాముడు వచ్చి రాముడిగా వచ్చిన వాడు ఆ హరి, కృష్ణుడిగా వచ్చిన వాడు కూడా ఆ హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, దొరలు ఎలా అంటారు వైట్ పీపుల్, అరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, అది దొరలు. కృష్ణ రామలేరు, మామిడి పండ్లో రసం వాడు తాగలేరు, వాళ్ళు తాగలేరు మామిడి పండు రసం తాగలేరు, పీల్చుకోవటం చేత కదా. కృష్ణ అనలేరు, అరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, అరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. మనం ఏ టైప్ లో ఉన్నాం, వెస్టర్న్ టైప్ ఇండియన్ టైప్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అర్జున నీ పని మానకు నన్ను స్మరించుకుంటూ నన్ను తలపెట్టుకుంటూ నీ హృదయంలో నన్ను నింపుకుని పని చేయి, అప్పుడు నీకు ఏది అంటదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, భక్తుడు మనకు భగవంతుడి కంటే ముఖ్యం భక్తులు. అక్షరమర్మాల్లో భగవాన్ చెప్తారు, ఒకవేళ నీకు నేను డైరెక్ట్ గా భక్తుడిగా ఉండే అర్హత నాకు లేదనుకో, నీ భక్తుడికైనా భక్తులు చేయి, నీ భక్తుడికైనా సేవ చేసి అవకాశం ఇస్తాడు. అంటే భగవంతుడు కూడా తన శరీరం కంటే భక్తుల శరీరాన్ని ఎక్కువ బాగా చూస్తాడు భక్తుడు లేదా. కృష్ణుడు అబద్ధాలు చెప్పాడని లోకం చెప్పుకుంటూ చెప్పుకుంటుంది అర్జును రక్షించడం మానన్నాడు. చెప్పుకుంటూ చెప్పుకోదాక లోకం, అంటే నా శరీరం కంటే భక్తుడి శరీరం.